కనుక ఉపవాసము అంటే ఉప సమీపే వాస. ఉప అంటే పరమాత్మని యొక్క సన్నిధిలో నివసించడము అని అర్థం. అంటే మన భావన అంతా ఆయన సన్నిధిలో ఉండి ఇతర భోగములన్నీ త్యాగం చేయడం. అనశన వ్రతం అంటారు. అనశన వ్రతం అంటే ఆహారం స్వీకరించకపోవడం. ఆహారం స్వీకరించకపోవడం అంటే మన ఇంద్రియాలకి అన్నం పెట్టకపోవడం అని అర్థం. అంతేకాదు నోటికి ఒక్కదానికే కాదు, ఇంద్రియాలకు అన్నం పెట్టకపోవడం అంటే భోగాలు స్వీకరించకుండా యోగ స్థితిలో ఉండడమే ఉపవాసం అంటే. అదండి ఉపవాసం కనుక అన్నం మానేడు ఉపవాసం కాదు కనుక మూడు పొట్లే తిందామండి అని మళ్ళీ సిద్ధపడితే అది మళ్ళీ వేరే అర్థాలు వస్తాయి. నిగ్రహణ అనేది ఏదైనా మంచిదే, అది చేస్తూ ఇది చెయ్యాలి అన్నారు తప్ప అదే ఉపవాసం కనుక అది మానేద్దాం ఇది మానేద్దాం అనుకోవద్దు. చేయవలసింది చేయవలసిందే. మొత్తానికి అచ్చమైన ఉపవాసం, అచ్చమైన జాగరణ అంటే ఏమిటో నేర్పుతున్నారు మనకి ఈ పాము ఏనుగు. ఏ శాస్త్రాలు చదవలేదు, శివరాత్రి పూజా విధానం పుస్తకం దగ్గర పెట్టుకుని బట్టి ఏం పట్టలేదు. అనేక జన్మల పురాకృత సుకృతం వల్ల వాటికి సంక్రమించింది ఈ సంస్కారం. శివచింతనతో గడిపిన రాత్రే శివరాత్రి, శివచింతనతో గడిపిన రోజే శివరాత్రి పర్వదినం. ప్రతిరోజు శివరాత్రి కావాలి, ప్రతి క్షణం శివరాత్రి కావాలి. ఈ విధంగా ఆ శివరాత్రి వైభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ చింతంతా కూడా ఏమి చేయుదు అని ఆత్మసీమమునొక పోయి తనలోన తలపోత భృంగుడయ్యు ఎప్పుడు పడవటి కొండపైకి ఎక్కు భానుడు ఎప్పుడు ఉదయించు నే పోదు ఎప్పుడనుచు. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తాడు నేను ఎప్పుడు వెళ్తాను అని ఎదురు చూస్తున్నాయి. అపొద్దుట్ నుంచి అదే పని. ఈ లోపల ఆ సాయంత్ర వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు అని వర్ణిస్తున్నాడు. సూర్యుడి యొక్క అస్తమయాన్ని ధూర్జుడు గారు ఎంత అందంగా వర్ణించారో చూడండి. ప్రవధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతి అనగా దినమహీరుహమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగ దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాద్రమై నెలకూలు రథాంగమనగా పద్మినీ సంగమ శ్రాంతి పరిహరింప అపర జలనిధి జలకంబులాడబోవు కరణి నరసంజ చందురు గావి పచ్చడంబు ధరపెట్టి భానుబింబంబు గృంకే. సూర్యుడు అస్తమించట. ఆ అస్తమించిన సొగసు ఎలా ఉందంటే మన కవులు ప్రకృతిని ఎలా పరిశీలిస్తారో చూడాలి. ప్రకృతిని పరిశీలించడం అనేది మానవత్వం యొక్క ఉన్నత స్థాయి. అంతేగాని ప్రకృతి గురించే పట్టించుకోకుండా నాలుగు గోడలు కాంక్రీట్ జంగిల్స్ ఇంకా తెలిసిన గొప్ప సంగీతం ఏమిటి అంటే రూపాయి కట్టల రెపరెపలే గొప్ప సంగీతం. ఈరోజు ఒక మంచి సంగీతం కానీ ప్రకృతి కానీ ఇవేవీ లేవు మనకి. మంచి గొప్ప వస్తువు ఏదయ్యా అంటే ధనం, దాని ద్వారా వచ్చే ఆనందం, ఇవే పశుజీవనం. కానీ ప్రకృతి దాని సౌందర్యం వీటన్నిటినీ భావన చేసిన కవులు ఉన్నారే, దాని ద్వారా గమనించవలసింది ఏమిటి అంటే ప్రకృతిని గమనించితే పరమాత్మని అందుకోగలం మనం. మొదటి మెట్టు ప్రకృతిని గమనించడం. అది చెప్తున్నాడు ఇక్కడ. సూర్యాస్తమయం ఎలాగైందంటే ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వంతి అనగా తూర్పు అనే కన్య పడమరాన అనే కన్య ఆడుకుంటున్నారట. ఈ తూర్పు అనే కన్య ఒక ఎర్రని పూలవంతిని విసిరితే పడమర అనే కన్య పట్టుకుందా అన్నట్లుగా పడమటి ఆకాశంలోకి వెళ్ళట సూర్యుడు. ఎంత బాగా వర్ణించారు చూడండి. అంటే తూర్పు కన్య విసిరితే పడమర కన్య పట్టుకోవడానికి సమయం అంత అయిందనమాట, ఒక 12 గంటల కాలం అయింది. అలా విసిరితే పట్టుకున్న బంత అన్నట్టున్నాడు పడమటి ఆకాశంలో సూర్యుడు. అంతేకాదు దినమహీరుగమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా ఆకాశం అనే వృక్షం, పగలు అనే వృక్షం దానికి కాసి పండిపోయిన పండు రాలిపోతుందా అన్నట్లుగా ఎర్రగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. అంతేకాక ఆకాశంలో దేవతలు దానవులు కొట్టుకుంటూ ఉంటే ఒక రథచక్రం విరిగిపోయి రక్తంతో తడిసి జారిపోతోందా అన్నట్టున్నట్ట ఎర్రని సూర్యుడు. ఈ విధంగా అంతవరకు తిరిగి అలసిపోయిన సూర్యుడు స్నానం చేయాలని చెప్పి సముద్రంలోకి గురుకుపోయేట. ఈ విధంగా అస్తమించాడు అన్నారు. ఇలా ఉండగా నెమ్మదిగా చీకటెక్కింది అని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ధూర్జుడి యొక్క గొప్పతనం ఇంకా విజృంభించి కనబడుతుంది. చీకటెక్కి ఆ చీకటి అలా ఉండగా ఉండగా కొంతసేపటి చంద్రుడు వచ్చాట. దీనిని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. సకలాపూర్ణుడు నీలవర్ణుడనుటల్ సత్యంబుగా తెలుపు పోలిక పెంజీకటి నిండా తారకులు వల్చన్ నిర్జరాధీశ్వరాదికులర్పించిన పువ్వులట్లు. చీకటి వచ్చిందిట. ఆ చీకటి వచ్చి ఏమైందంటే మొత్తం అంతా ఆక్రమించింది చీకటి. ఎక్కడ వదలకుండా మొత్తం ఆక్రమించిందిట. ఎలా ఆక్రమించిందంటే చీకటి అంటే నీలవర్ణం, నీలవర్ణమైన చీకటి అంతటా ఆక్రమించింది అంటే అంతటా వ్యాపించిన విష్ణువులా ఆక్రమించిందని వర్ణించాడు. అంటే నీలవర్ణం నారాయణ వర్ణం అనమాట. ఆ నీలవర్ణుడు అంతటా ఉన్నాడు అనే దాన్ని రుజువు చేస్తున్నట్లుగా చీకటి అంతా వ్యాపించింది అని వర్ణించాడు. అయితే నక్షత్రాలు వచ్చేటప్పుడు ఆ నక్షత్రాలు ఎలా వచ్చాయంటే, నారాయణుణ్ణి అర్చించడానికి దేవతలందరూ వేసిన పువ్వులులాగా వచ్చేటి. ఎంత చక్కటి భావన చేస్తున్నాడు చూడండి. ఎందుకు అలా వర్ణిస్తున్నాడు అంటే, రాబోయేది మోక్షం అనే దశ. మోక్షానికి వెళ్ళబోయే ముందు చీకటిని పగటిని రాత్రిని దైవీయంగా వర్ణించాలి తప్ప కనబడేటువంటి భౌతికంగా వర్ణించడం కాదు. కనుక రాత్రిని ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ నీలవర్ణం అంతా విష్ణువు యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, దేవతలు వేసిన పువ్వుల్లాగా నక్షత్రాలు ఉంటూ ఉంటే ఈ లోపల చంద్రుడు వచ్చాడు. అభగుడ దేవుండు భేదంబుగా మీకు తెల్లంబుగ నల్పు తెలుపుగా ధరమించిన శశాంకాగతిని. ఇది అపూర్వమైన భావన, దుర్జటి యొక్క అపూర్వమైన భావన. కొంతసేపటికి చంద్రుడు రాగానే వెన్నెల కలిసిందిట. వెన్నెల ఏం చేస్తుందంటే చీకటిని తోసేదు, చీకటి వెన్నెలని తోసేదు, రెండూ కలిసిపోయే వెళతాయట. ఇది ఒక వెన్నెల రాత్రిని గమనించితే తెలుస్తుంది. చీకట పోలేదు. చీకటి పోయింది అంటే సూర్యకాంతిలా ప్రకాశం ఉండాలి, కానీ అలా పూర్తిగా చీకటి పోలేదు. పోనీ చీకటి ఉందా అంటే చీకటే కాకుండా వెన్నెల కూడా కలిసి ఉంది. కనుక నలుపు తెలుపు కలిసిపోయి ఎలా ఉన్నాయి అంటే, ఆ తెల్లని వెలుగు, ఆ చందమామ నుంచి వచ్చిన తెల్లని వెలుగు ధవళ శరీరుడైన శివుని కాంతిలా ఉందిట. ఈ నీలవర్ణమంతా విష్ణువు కాంతిలా వ్యాపిస్తే ఆ వచ్చిన తెల్లని వెలుగు శివుని మేనికాంతిలా ఉందిట. ఈ రెండూ కలిసిపోయి ఎలా ఉన్నదంటే, భేదంబుగా మీకు తెల్లంబుగా, నాకు విష్ణువునుకు భేదం లేదు అని చెప్పడానికి గాను శివకేశవులిద్దరూ కలిసిపోయి నిండిపోయారు లోకంలో అని చెప్పాడు. అపర శివాచార్యుడైనటువంటి మహాశివభక్తుడైన దూర్జటి గారి హృదయంలో కూడా శివకేశవుల పట్ల ఎంత అభేదం ఉన్నదో చూడండి. ఇలాంటి అభేద బుద్ధితో కూడిన శివభక్తి ఉండాలి, అలాగే అలాంటి అభేద బుద్ధితో కూడిన విష్ణుభక్తి ఉండాలి. అందుకే భర్తృహరి, అప్పయ్య దీక్షితులు మొదలైన మహాత్ములు చెప్తారు, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తి తరుణేందు శేఖరే అని చెప్పాడు ఆయన. సకల జగదీశ్వరుడైన మహేశ్వరుని యందు గాని, సకల జగద్వ్యాపకుడైనటువంటి నారాయణ యందు గాని భేదము లేదు అని మాకు తెలుసు, అయినప్పటికీ నా మనస్సు ఎందుకో శివుని మీదే ప్రీతిగా ఉంది అన్నాడు ఆయన. అంటే భేదము లేదని తెలుస్తూనే అభీష్ట దైవాన్ని ఆరాధించాలి. ఒక దైవం మీద ఉండడం సహజం, అలా ఆరాధించాలి అని ఆయన చెప్పాడు. అలాగే లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో చెప్తాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చైతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. లీలాసుకుడు జన్మతః శైవుడు. శైవుడైనప్పటికీ కూడా శైవావయం నఖలు తత్ర విచారణీయం, అందులో విచారించదగ్గది ఆలోచించదగ్గది ఏమి లేదు, మేము శైవులమే. అంతేకాదు పంచాక్షరీ జపపరా నితరం, మేము నిరంతరం పంచాక్షరీ జపపరాయం, అయినప్పటికీ మా మనస్సు ఆ అవిశపువ్వు కాంతితో ప్రకాశించేటువంటి నీలవర్ణుడైన కృష్ణునే నమస్కరిస్తుంది అని చెప్పాడు ఆయన లీలాసుడు. అంటే చూడండి, ఆయన పంచాక్షరిని విడిచిపెట్టలే, పంచాక్షరి చేస్తున్నాడు కానీ కృష్ణ భక్తుడు. అదేవిధంగా శివునకు కేశవునకు అభేదమనే స్పృహ కలిగిన శివభక్తి విష్ణుభక్తి, అదే మోక్షం ఇస్తుంది. కానీ భేద దృష్టి కలిగిన భక్తికి మోక్షం రాదు అనేది శాస్త్రం చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దూర్జటి అందుకే ఇంత చక్కగా చెప్పాడు, ఈ నలుపు తెలుపులు కలిసిపోయి ఎలా ఉన్నాయంటే వారిరువురు కలిసి ఏలుతున్నారు అన్నాడు. ఇక్కడ నుంచి దూర్జటి యొక్క ఉపాసన బలం ఆకాశ వీధిలోకి ప్రయాణించి అదిగో కనిపిస్తోంది శివలింగం అంటాడు. ఒక్కసారి చూడండి ఎంత గొప్ప భావన. ఎక్కడ అంటే ఆకాశ వీధిలో. ఏమిటా శివలింగం అంటే, ఆ పూర్ణ చంద్రబింబమే శివలింగం అని నమస్కరిస్తున్నాడు. చూడండి, ఇది కేవలం కవిత్వం అండి, దేన్నైనా భావిస్తారు అంటాం మనం, కానీ భక్తుడికి అది కవిత్వం కాదు, అది సత్యం. అది సత్యం, ప్రకృతిలో కనబడే పరమాత్మ స్వరూపాన్ని భావన చేయగలగడం సత్యం. దానిని పదార్థంగా చూడడం అసత్యం. మనం పదార్థాన్ని చూస్తున్నామే తప్ప పరమార్థాన్ని చూడటం లేదు. ప్రకృతిలో పరమార్థాన్ని చూడాలి, పదార్థాన్ని కాదు. ప్రతి పదార్థాన్ని పరమార్థంగా దర్శించడమే సర్వం, ఒకే భగవత్ చైతన్యాన్ని దర్శించడం. ఇక్కడ చంద్రుణ్ణి శివలింగంతో చెప్పారు. ఇది ఒక పోలిక, ఒక కవిత్వం కాదు, ఇది సత్యం. ఇది ఎందుకంటే పరమాత్మ అష్టమూర్తులతో ప్రపంచమంతా నిండిపోయి ఉన్నాడు అని చెప్పుకున్నాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఎనిమిది కూడా శివస్వరూపాలే. కనుక ఎనిమిది శివలింగములే. ఉదయాన్నే లేచిన వెంటనే నా స్వామి నన్ను పరిశీలించడానికి, నన్ను గమనించడానికి, నన్ను అనుగ్రహించడానికి అదిగో సూర్యలింగమై కనబడుతున్నాడు అనుకోవాలి. మన శివుడికి ఎంత దగ్గరున్నామో చూడండి. ఆయన కనిపించి తన వెలుగుల్ని మనపై వెదజల్లుతూ ఉంటే ఆ శివుడు మనల్ని చూస్తున్నాడు, తన వెలుగులతో మనల్ని నడిపిస్తున్నాడు అన్న భావన కలగ్గానే భక్తుడికి ప్రతి క్షణం శివ సాయుధ్య భావన, శివ సాన్నిధ్య భావన. ముక్తంటూ వేరే ఉంటుందా చెప్పండి? ఆ సూర్యకాంతి తన మీద పడుతూ ఉంటే శివుని అనుగ్రహకాంతి తనపై వర్షిస్తోంది అని భావించిన భక్తుడే నిజమైన ముక్తుడు. అలాగే రాత్రి అవగానే ఒక్కసారి ఆ నీలకాంతి తెల్ల ధవళకాంతి కలవగానే శివకేశవులు ఇద్దరూ వచ్చారు అనుకుంటే అంతకన్నా భక్తే ఉంది. ఒక్కసారి ఆకాశంలో చూస్తే చంద్రలింగం కనబడుతోంది అక్కడ, సూర్యలింగం ఉదయం, చంద్రలింగం రాత్రి. అలా రెండు పూటలా నన్ను గమనించుకుంటున్నాడు నా స్వామి. అందుకే భగవంతుడికి భక్తుడితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు, భక్తునికి భగవంతుడితో ఎడబాటు ఉండదు. నిత్యాన్యోన్యం సాంగత్యం వారి వృద్ధి. అలాగా అదిగో కనబడుతున్నదయ్యా శివలింగం, ఉదయగ్రావము పనవట్టము అభిషేకోద ప్రవాహంబువార్ధి దరీధ్వాంతము ధూపధూమము జ్వల దీప ప్రభారాజి కౌముది తారానివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌక్షదమై సీతగభస్తి బింబ శివలింగం వప్పి ప్రాచీదిశన్. ప్రాచీదిశన్ అంటే తూర్పు దిక్కున సీతగభస్తి బింబ శివలింగం వప్పి. సీతగభస్తి అంటే చల్లని కిరణాలు వెదజల్లే బింబము చంద్రుడు, అదే శివలింగము. చంద్ర శివలింగం ఉదయించిందిట. శివలింగం ఉదయించినప్పుడు మరి శివలింగానుకున్న హంగులన్నీ ఉండాలి కదండి. పానవట్టం ఏది అంటే ఉదయగ్రావము పానవట్టము. ఆ ఉదయించినది ఉదయపర్వతం మీద ఉదయించాడు, ఉదయపర్వతమే పానవట్టంట. మరి అభిషేకం చేసిన జలమంతా ఏది? ఆయన అభిషేకించిన జలమంతా కూడా సముద్రమే అని చెప్పాడు. అభిషేకిస్తే వచ్చేసింది అదే సముద్రం. అభిషేకోద ప్రవాహంబు వార్ధి, మనం తాగే ప్రతి నీటి చుక్క శివతీర్థంగా భావించినప్పుడు తప్పకుండా మనం తరించిపోతాం. అభిషేకోద ప్రవాహంబు వార్ధి. ఇక ధూపం ఏది అయ్యా అంటే అక్కడ కొండలు గుహలు ఉంటాయి, ఆ గుహలలోంచి చీకటి ఉన్నది, గుహల్లో చీకటి ఉంది, ఆ చీకటి ఒక ధూపంలా ఉందిట. దరిద్వాంతము ధూపధూమం. ఇక వెలుగులు ఏమిటి అంటే జ్వలదీప ప్రభారాజి కౌము, స్వామికి సమర్పించిన దీపాల కాంతి వెన్నెలా అని చెప్తున్నాడు. ఇక పువ్వులు ఏవయ్యా అంటే తారానివహంబులర్పిత సుమంబుల్గా, శివుడికి సమర్పించినటువంటి కుసుమములే నక్షత్రములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక ఆ శివలింగం ఏ శాంతినిస్తోంది అంటే మనలో అజ్ఞానాన్ని పోగొట్టి తాపత్రయాలని నశింపజేసి ప్రసన్నతని ఇస్తున్నటువంటి ఆ దివ్యమైన చంద్రలింగం కనబడుతోంది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ ఏనుగు పాము అక్కడ బాధపడుతూ ఉండగా పగలయ్యింది, రాత్రి అయింది, ఆ రాత్రి ఇలా వెళ్ళింది అనమాట. నిరంతర శివచింతన చేసేవాడికి అంతా శివమయమే అంది ఇక్కడ దర్శించుతున్న విషయం. ఇదే విషయం శంకరాచార్య శివానందరహరిలో ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమహ సద్గుణ సేవిత అంటూ వర్ణిస్తారు ఆయన. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ఎంత గొప్పగా చెప్పారంటే, అదిగో చంద్రలింగం అన్న రాజశంకరులు కూడా చంద్రుణ్ణి శివలింగంగానే స్తోత్రం చేశారు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత, ప్రాక్పుణ్యాచలం మీద కనబడుతున్నట్ట. పుణ్యాచలం అంటే మంచి పర్వతం. అదేమిటి ప్రాక్పుణ్యాచలం? ప్రాక్ అంటే తూర్పు, ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు కొండ మీద కనబడుతున్నాడు అని చెప్పడం. ఇందులో విశేషం ఏమిటంటే ప్రాక్ అంటే పాత అనర్థం, పుణ్య అచల అని వేశాడు. పాత పుణ్యములనేటటువంటి కొండ మీద కనబడుతున్నట్టు శివుడు, అది విశేషం. పాత పుణ్యములు అంటే గత జన్మల పుణ్య విశేషం చేత మాత్రమే దర్శనమవుతాడు శివుడు, అది చెప్పడం అన్నమాట. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత అనే మాటలో రెండు అర్థాలు పెట్టాడు ఆయన. ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు కొండ అనకర్థము, ప్రాక్ అంటే ప్రాచీన జన్మలు. మన ప్రాచీన జన్మల పుణ్యము అచలమై ఉండాలి, అది కూడా కదలకుండా ఉండాలి. అలాంటి కదలనటువంటి చదరనటువంటి పుణ్య సంపద ఉన్నప్పుడే ఈ చంద్రలింగం కనబడుతుంది. అందుకే సోమ అన్నారు. సోమ అంటేనే చంద్రుడు అని అర్థం. ఈయన పేరు సోముడే, ఎందుకంటే సా ఉమా సోమ, ఉమా సహితుడు కనుక ఈయన సోముడే, కనుక సోముడు అన్న పేరు ఈయనకి సరిపోతుంది. నమస్సోమాయ చ రుద్రాయ చ అని మనం నమస్కరిస్తాం స్వామిని. రసస్వరూపుడు శివుడు, రసమయం చంద్రుడు. అందుకే సోమో భూత్వా రసాత్మక, రసస్వరూపుడు చంద్రుడు. రసమయుడిసిబుడు, అమృతమయుడిసిబుడు. కనుక చంద్రునిలో శివత్వాన్ని దర్శించడం అనేటువంటి భావన ఆదిశంకరులు అలా చేశారు, దుర్జడి గారు ఇలా చేశారు. ఈ విధంగా చంద్రుడు ఉదయించాడు. అది కూడా జరిగిపోతుంది, రాత్రి తెల్లవారబోతున్నది. ఈ లోపల వీళ్ళిద్దరూ వేదన ఎలా విడిపోతుందంటే, ఎప్పుడు తెల్లవారును సహింపగరాని విరోధవన్నీనే చొప్పున నాట్టు నొక్కొయనుచున్ తమలో తలపోయుచుండగన్. ఇలా వీళ్ళు బాధపడుతుంటే ఎప్పుడు లేదు సూర్యుడు ఆ రోజు తొందరగా ఉదయించాడా అన్నట్టు అనిపించిందిట. ఎందుకంటే ఆయన గారికి ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంగా ఉందిట. అందుకు పన్నగంపు గజము బలమున జలమున పొరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయు. ఈ పన్నగము ఆ గజము అంటే పాము ఏనుగు బలమున చలమున బలంతో వేగంతో ఎలా పోరుతాయో శివుణ్ణి ఎలా పొందుతాయో చూడవలయునచ్చి వేడుకతో వచ్చు కరణి అంత దోచే కర్మసాక్షి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. దూర్జటి లాంటి కవి అంత అరుదుగా ఉంటారు, ప్రతి మాట ఎంత జాగ్రత్తగా వేస్తాడు. కర్మసాక్షి అని మాట వేశారు ఇక్కడ. శివుడికి ఎన్నో పేర్లు ఉంటూ ఉంటే కర్మసాక్షి ఎందుకంటే ఈ జరిగేదంతా దాన్ని సాక్షిగా చూసేవాడు ఆయన అని చెప్పడం అనమాట. అందుకు కర్మసాక్షి అని మాట వేశాడు ఎంత చక్కగా. ఈ విధంగా ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో రోజు కన్నా వేగం వెళదామనుకుంది ఏనుగు, నిద్రపోలేదు కానీ బయలుదేరిపోయింది. రోజు కన్నా వేగం వెళదామని పాము అనుకుంది, కాబట్టి ఏనుగు కన్నా ముందే వచ్చేసింది పాము. ఎందుకంటే ఇద్దరూ ఒకే వేగంతో ఉన్నారు కనుక మళ్ళీ సమానమే అయిపోయింది అది. కనుక పాము ముందు వచ్చింది, పరిగెత్తుకుని వచ్చింది. ఆ రావడం ఎలా ఉంటుందంటే, భానుడు పూర్వ పర్వతముపై ఉదయింపక మున్నే లేచి కుంభీనస వల్ల భుండు మది నెత్యన రోషభరంబున నిజస్థానము నిర్గమించి తన పాతాళ లోకం నుంచి వెలుపులకు వచ్చి పగ చంపగ వచ్చు కటారు కాని చందాన మహేశ్వరుని కలిసి. ఎంత వేగంగా వచ్చిందంటే పగతో చంపడానికి వచ్చే కటారి వాడిలాగా మహావేగంగా ఉగ్రంగా వచ్చిందిట శివుడి వద్దకు. వచ్చి తానునరించిన పూజ లేమికిన్, తాను నిన్న చూసిన పూజ లేకపోయేటప్పటికల్లా కటకటబడి ఇక ఎటువలె నటుకాని వాణి దిత్తు. ఇప్పుడు ఏమైతే అయింది, వాణ్ణి పట్టుకుంటాను, వాణ్ణి ఇక్కడ పూర్తి చేస్తాను. అటు కాదే నిన్ నిటలాక్షుణ కర్పించు చటుల గతి ప్రాణములు నిజంబుగా, ఆ నిటలాక్షుడికి నా ప్రాణాలు ఇచ్చేస్తాను నిజంబుగా అనుచున్. ఆ రోజు మాత్రము ఆ పూజను తొలగించకుండా తెలివిగా ఏం చేసిందంటే పిన్న రూపమగుచు. సర్పానికి ఉన్న శక్తి ఏంటంటే చిన్న రంధ్రాల నుంచి కూడా వెళ్ళిపోగలదు, ఎందుకంటే దాని పేరు వాతాసనం, అంటే గాలిని భోంచేసి బ్రతికేది అని. గాలితో ఎంతైనా శరీరాన్ని నిగ్రహించుకోగలదు. ఆ విధంగా పిన్న రూపమగుచు బిల్వ శాఖాంబుజ నాళ మధ్య సీమ కళనాగమడగిందా. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్వదళాలు లేదా బిల్వాల కొమ్మలు పువ్వులు వీటన్నిటి మధ్యకి వెళ్ళి దాక్కుండిపోయింది కనబడకుండా. దంతి అతివేగమున వచ్చి, ఈరోజు ఏనుగు ఎలా వచ్చిందంటే రోజు చక్కగా స్నానం చేసి అన్నీ తెచ్చుకొచ్చేది, ఇవాళ ముందు పరిగెత్తి ఇక్కడికి వచ్చిందిట. ఎందుకంటే ముందు పూజ ఉందో లేదో చూసుకుని ఆ తర్వాత పూజా సామాగ్రి తెచ్చుకుందాం అనుకుంది. అందుకు పరిగెత్తుకొచ్చింది. వచ్చి చూడగానే శివుని పూజ చూసి చిత్తమలరా, ఆహా నా పూజ ఇవాళ చెదరలేదు ఆనందంగా అనుకుందిట. అనుకుని ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను, ఎన్నాళ్ళకి స్వామికి నా మీద దయ పుట్టిందా అని. నిజంగా ఆ రోజే దయ పుట్టింది ఆయనకి, త్వరలో ఇవ్వబోతున్నాడు మోక్షం. ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను విఘ్నకర్త సంత్రాసమునందేనో. ఈయనకి దయ వచ్చేసిందా లేదా విఘ్నం చేసేవాడు భయపడిపోయాడా. భర్తము ధన్యతనుందేనో, ఇన్నాళ్ళు చేసుకున్న భర్తం ధన్యత అయ్యిందా. పూర్వజన్మ వేళ సుకృతంబు పండెను, గత జన్మల్లో చేసుకున్న సుకృతమంతా పండిందా. కళాని దశేఖర మౌళి నేడునే చూసిన పూజ నిలిపే, శివుడు నా పూజ నిలిపాడు ఈరోజు అని శీఘ్రము నన్ముదమంది ఆనందపడి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దానితో ఈ పాముకు ఆశాభంగం జరిగింది. డాగియున్న పాము డాయకపోయగా దాయనుచు, ఏనుగు వచ్చిందనగానే చూసి నా నా శత్రువు వచ్చాడు, దగ్గరకు వస్తాడేమో పట్టుకుందాం అనుకుంది. కానీ వాడు వచ్చిన వాడు వచ్చినట్టుగా వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో దగ్గరికి రాలేదే, మళ్ళీ వస్తాడేమో అనుకుని రోష దహన శిఖలు కన్నుగొనల క్రాలగా ఉండ ఆ కీడు కానక ఇభవరుండు కానకేగే, ఆ కీడు కానక ఇభవరుడు కానకేగే. ఆ లోపల పాము దాగి ఉంది అనే కీడు తెలియక పాపం ఆ ఏనుగు అడవులోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందంటే నీరే రుగమాలూర దల భరంబుల కరంబున చుట్టి పట్టుకుని సమీపంబున జడియు సడల చప్పుడప్పుడిప్పుడు నిమడింప కంపించి గుంపు విచ్చి మృగంబుల మొగంబుల నెత్తుకుని పార కారుణ్యరస తరంగంబకు శివలింగంబు చనుదించి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ పరిగెత్తుకు అడవిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కొమ్మలన్నీ ఎప్పటికన్నా ఎక్కువగా తీసుకొచ్చి అనేక దళాలన్నీ చుట్ట చుట్టుకుని పరిగెత్తుకుంటూ ఆనందంతో వస్తుంది. ఏనుగుకి సంబరమిస్తే అడవికి ప్రమాదం కదండి. ఏనుగు సంబరంతో పరుగులెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే తెల్లవారుతోంది, జంతువులు లేస్తున్నాయి. ఏం ఉపద్రవం వచ్చిందా అని మృగంబులు మొగంబులు ఎత్తుకుని పారు. జంతువులన్నీ మొహాలు ఎత్తుకుని పరిగెడుతున్నాయట. పరిగెత్తుకు వెళ్ళిందిట. ఎక్కడికి చేరుకుంది అంటే జూర్జటికి శివలింగం అంటే మామూలు మాట చెప్పడు, కారుణ్య రస తరంగంబుకు శివలింగంబు అని చెప్పాడు. కారుణ్య రస తరంగం అంటే శివలింగం అంటే శివుని కరుణ మన కోసం వచ్చింది. అది కారుణ్య రస తరంగంబకు శివలింగంబు చేర చనుదించి అక్కడికి వచ్చి దించి అక్కడ కింద పెట్టిందిట తెచ్చిన పూజా ద్రవ్యాలన్నింటినీ. ఎందుకంటే నిర్మాల్యం తీయాలి కదా, నిర్మాల్యం తీయడానికి తొండాన్ని చాపుతోంది. ఎటువంటి నిర్మాల్యం అంటే పాప హృదయ శల్యంబుకు నిర్మాల్యంబు తుడువందలంచి. ఎంత గొప్ప విశేషం ఇది! పాప హృదయ శల్యము, పాప అంటే పాము అని అర్థం, హృదయ శల్యము పాము యొక్క హృదయాన్ని బాధ పెట్టేటటువంటి నిర్మాల్యం. ఈ నిర్మాల్యం ఈమెకు ఆనందమే, పాముకు మాత్రం శల్యం. ఇందులో మరొక చమత్కారం ఉంది. పాప హృదయ శల్యము అంటే పాపుల యొక్క హృదయానికి శల్యం లాంటిది అని చెప్పడం అనమాట. పాపాలకి బాధ ఈ నిర్మాల్యం చూస్తే, శివ నిర్మాల్యం కనబడిందా పాపాల పారిపోతాయి. పాపాలని బాధ పెట్టే నిర్మాల్యం అంటే శివ నిర్మాల్యం మహిమ అంత గొప్పగా చెప్తున్నాడు. శివ నిర్మాల్యం అంత దివ్యమైనటువంటిది. శివ ప్రసాదం అన్నదే, శివునికి అభిషేకం చేసి భస్మ రుద్రాక్ష ధారణ చేసి శివతీర్థాన్ని సేవన చేసి శివుని నిర్మాల్యాన్ని ధారణ చేస్తే అతడే శివస్వరూపుడు అన్నారు. అంత దివ్యమైనటువంటిది శివ నిర్మాల్యం అనేది. ఈ శివ నిర్మాల్యం ఎంత విశిష్టమైనది అంటే మనం సాధారణంగా జ్యోతిర్లింగాలు, అదేవిధంగా బాణలింగాలు, స్ఫటికలింగాలు, స్వయంభూలింగాలు ఉన్న చోట్లకి వెళితే శివప్రసాదాన్ని ఇంటిదాకా తేవచ్చు మనం. కానీ ప్రతిష్ఠితమైన శివాలయాల్లో ప్రసాదాన్ని అక్కడే వదిలి రావాలి. ఎందుకంటే అలా ప్రతిష్ఠితమైన శివాలయాల్లో చంద్రేశ్వరుడు అనే దేవత ఉంటాడు. ఆ దేవతకి నిర్మాల్యం మీద అధికారం ఇచ్చాడు శివుడు, కనుక ఆయన సొమ్మది మనం తేకూడదు. మనం తెచ్చుకోవాల్సిన శివప్రసాదమే, శివ నిర్మాల్యం కాదు. శివప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. అది వస్తురూపంలో రాదు, సూక్ష్మరూపంలో మనలో ప్రవేశించేసింది. వస్తురూపంలో వచ్చేది మాత్రము వదిలివేయవలసిందే. ఎక్కడ? ప్రతిష్ఠితమైన శివలింగాల్లో. అంతేగాని జ్యోతిర్లింగ క్షేత్రాలు, సిద్ధక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాల్లో మాత్రం పర్వాలేదు. అలాగే మన ఇంటిలో అర్చన చేసేటువంటి శివలింగం తాలూకా నిర్మాల్యం కూడా మనం ధారణ చేయవచ్చు. అక్కడ చంద్రేశ్వర ప్రతిష్ఠ ఉండదు. ఎక్కడ చంద్రేశ్వర ప్రతిష్ఠ? ఈ చంద్రేశ్వరుణ్ణే చండీశ్వర ప్రతిష్ఠ అంటాం మనం. ఈయన సరిగ్గా శివాలయంలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు పానవట్టం నుంచి ఆ అభిషేక జలం పైకి వచ్చే తూము దగ్గర ఉంచుతారు ఈయన. అక్కడికి వచ్చి కొందరు చప్పట్లు కూడా తెరుస్తూ ఉంటారు మీరు గమనిస్తే. అందుకే శివాలయ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తూము నుంచి పడే నీటిని ఎప్పుడు తాకకూడదు. ఆ లోపల శివాలయ శివలింగం నుంచి వచ్చే జలాన్ని తీర్థంగా పూజారిస్తే తాగచ్చు, కానీ ఆ బయట తూము నుంచి పడేది మాత్రం ముట్టుకుని పవిత్రాన్ని వేసుకోకూడదు. ఎందుకంటే పవిత్రమే కానీ మనది కాదు, చండేశ్వరుడిది. ఆయన సొమ్ము మనం అపహరించిన దోషం వస్తుంది. ఆ చండేశ్వరుడికి మాత్రమే శివుడిచ్చిన ప్రివిలేజ్, ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహం అన్నమాట. అది విశేషం. దీన్నే మన చండీ ప్రదక్షిణ అని చేస్తారు. అది దాటకుండా రావడం, ఆయన నమస్కరించడం, ఇది ఒక సంప్రదాయం ఉంది. ఇది జ్యోతిర్లింగాలంటే 12 జ్యోతిర్లింగాలు, వాటి ఉపలింగాలు, అలాగే అరుణాచలం, చిదంబరం ఇత్యాది సిద్ధక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాల్లో ఈ నియమం లేదు, హాయిగా తెచ్చుకోవచ్చు. మొత్తానికి శివ నిర్మాల్యం ఎంత శక్తివంతమైనది అనడానికి ఒక కథ ఉన్నది. పుష్పదంతుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. ఆయనకి తన గంధర్వవనంలో ఉన్న పువ్వులు చాలక హిమవత్ పర్వత పరిసరాల్లో ఒక రాజుగారి తోటలో మంచి మంచి పువ్వులు ఉండడం చూసి అవి కూడా తీసుకెళ్లి శివుడికి పూజిద్దామని కోరిక పుట్టింది. దానితో రోజూ రావడం, కనబడ్డ గనక కనబడకుండా పువ్వులు కోసుకు వెళ్ళిపోయేవాడు. ఈ రాజుగారు చూసి ఎవరయ్యా ఇవన్నీ తీసుకుపోతున్నారంటే తెలియడం లేదండి, పకడ్బందీ కాపలా ఉంటున్నప్పటికీ కూడా ఎవరో ఈ పువ్వులన్నీ తీసుకుపోతున్నారంటే మరి మన పూజకు పువ్వులు లేకుండా పోతున్నాయి, మరి ఏం చేయాలంటే ఇదేదో అదృశ్య శక్తి చేస్తోందండి, కొంచెం దీనికి ఏదైనా చెయ్యాలంటే. రాజు ఆలోచించి ఒక పని చేయండి, 4 వైపులా కూడా శివ నిర్మాల్య కుసుమాలు జల్లండి అన్నాడు. అంటే ముందు రోజు పూజించిన శివుడి యొక్క నిర్మాల్య కుసుమాలు జల్లమన్నాడు. అలాగే వాళ్ళు జల్లారట. ఆ విషయం గంధర్వుడికి తెలియక తిన్నగా వచ్చి పువ్వులన్నీ తీసుకుని దాటి ఎగరబోయాడు. ఎగరలేకపోయాడు. ఎందుకంటే శివ నిర్మాల్యాన్ని దాటిన దోషం చేత అతడిలో ఖేచరత్వ శక్తి పోయింది. అంటే ఆకాశానికి ఎగరగలిగే ఒక శక్తి పోయిందన్నమాట.
అందుకే శివ నిర్మాల్యానికి కాలు తగిలిన, దాటిన, ఉపేక్ష చేసిన. అసలు అంతేకాదు, శివుణ్ణి పూజ చేసి ఇదిగో తీర్థం తీసుకుంటే ఉండు వస్తాను అన్నా తప్పట, వెంటనే వచ్చి పుచ్చుకోవాలంట. అంత భక్తిగా తీసుకోవాలి శివుడు తీర్థాన్ని కానీ నిర్మాల్యాన్ని కానీ, అంత భక్తిగా తీసుకోవాల్సిన దివ్య నిర్మాల్యం. కేవలం దాటిన దోషానికి ఆయన ఎగరలేకపోయాడు, ఎగరలేక భూమి మీదే స్థిరపడిపోవాల్సి వచ్చింది ఆయనకి. కానీ తెలుసుకున్నాడు ఈ విధంగా జరిగిందని. అంతేకాదు ఆయన పట్టేసుకున్నారు వెంటనే వీళ్ళు, రాజభటులు పట్టుకుని ఆయన కట్టేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు, బంధితుడైపోయాడు. అప్పుడు వేదనతో శివదోషం జరిగిందని చెప్పి మఠం వేసి కూర్చుని ధ్యానం చేశాడు. అది చాలా దివ్యమైన స్తోత్రం అప్పుడు పలికింది. మనం ఇప్పుడు చూస్తున్న శివస్తోత్రములన్నిటికీ అత్యంత పురాతనమైన స్తోత్రము, అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అది. ఆదిశంకరాచార్యాది మహాత్ములకు కూడా అది స్ఫూర్తినిచ్చింది, కాళిదాసాది మహాకవులకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప స్తోత్ర రాజం. చూడ్డానికి చిన్నదే కానీ చదవడానికి నాలిగి తిప్పడం చాలా కష్టమే కానీ కష్టపడి ప్రయత్నిస్తే మాత్రం ఒక్కొక్క అక్షరం కూడా యజ్ఞ మహిమంతా అందులో ఉంది, యజ్ఞాల మహిమంతా దానిలో దాచిపెట్టించాడు. అలాంటి దివ్య స్తోత్రం చదివాడు ఆయన. మహిమ్న పారంతే పరమ విదిషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వ స్వపరిణా స్వపరిణామావధి గృణన్ మాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అనేటువంటి శివ మహిమ్న స్తోత్రము అని ప్రసిద్ధి చెందినటువంటిది. అది శివ మహిమ్న స్తోత్రం, చాలా దివ్యమైనటువంటి స్తోత్రము. అందులో ఎన్నో రకములుగా శివుని వర్ణిస్తాడు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః జనసుఖకృతే సత్వోద్రిక్తే మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రయగుణ్యే శివాయ నమో నమః అంటూ భవాయ నమో నమః శివాయ నమో నమః అలాంటి దివ్యమైనటువంటి మాటలకి భాష్యాలు కూడా ఉంటాయి ఇందులో. భవ అంటే అర్థమేమిటి, హర అంటే అర్థమేమిటి, శర్వ అంటే అర్థమేమిటి అని చెప్తూ, భవ అనేది బ్రహ్మశక్తిక, బ్రహ్మలో ఉండే శివశక్తి భవానామం ద్వారా చెప్పబడుతుంది దానిని. అందుకే బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః అంటే రజోగుణముతో సమస్త విశ్వమునకు కారణమైనటువంటి భవునకు నమస్కారం. అలాగే జన సుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః జనాలకి సుఖం కలిగించడానికి సత్వగుణంతో స్థితికారకమైనటువంటి విష్ణుశక్తి మృడ అనేటువంటి నామం. మృడ అంటే ఆనందింపజేసేవాడు అని, మృడ అనే అర్థంట. ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః ప్రబలమైన తమోగుణాన్ని నియమించి సమస్త సంహారం చేసినప్పుడు హర అని నామంట. ప్రమహసి పదే నిస్త్రయి గుణ్యే శివాయ నమో నమః ఈ త్రిగుణాలకు అతీతంగా ప్రకాశించే పరం జ్యోతి శివాయ నమో నమః అని చెప్పాడు. ఇది భవ మృడ హర శర్వ అనే నామాలకి వ్యాఖ్యానం. ఎందుకు చెప్పుకోవడం అంటే మహిమ్న స్తుతి రుద్ర నమకంతో సమానం. రుద్ర నమకానికైతే ఉపదేశము లేదా స్వరము సంస్కారము ఇన్ని బాధలు ఉన్నాయి, కానీ మహిమ్న స్థుతిగా చక్కగా చదవడం చేతన వారు లేదా కొంచెం తప్పులు వచ్చినా శివుడు క్షమిస్తాడు, స్తోత్రాల్లో పర్వాలేదు, కానీ నేర్చుకుని చదవడానికి ప్రయత్నిస్తే మాత్రం మహిమ్న స్థుతి చాలా గొప్ప స్థుతి. ఎందుకంటే శివుణ్ణి స్తోత్రించడం ఎంత గొప్పదో శివ స్తోత్రాన్ని స్తోత్రించడం అంత గొప్పది, విశేషం అది. అందుకే శివ మహిమ్న స్తోత్రం యొక్క మహిమ మనం తెలుసుకుంటే శివమహిమ తెలుసుకున్నట్టే. అంత విశిష్టమైన స్తోత్రం ఇది. సర్వం శివార్పణము.